బీసీడీ నెంబర్ 169 జరిగిన స్థానం తిరుపతి ఆంధ్రప్రదేశ్. మురళీ తేదీ 29/11/65 జరిగిన తేదీ 20/1/2005. ఈ రోజు 29/11/65 యొక్క ప్రాతః క్లాసు. రికార్డ్ అనేది నడిచింది. మిమ్మల్ని పొందుకుని మేము ప్రపంచమును పొందుకున్నాం. భూమికి భూమే కాదు, ఆకాశమును కూడా పొందుకున్నాం. ఎవరిని పొందుకొని పొందుకున్నారు? ఏం పొందుకున్నారు? మీరే అంటే ఎవరిని? బిందువున ఏ బిందు సుప్రీం సోల్ అయ్యారో వారు సదా సమయం ఉన్నారు. ఏ విధంగా మన ఆత్మలు అనేటివి సదా సమయం ఉన్నాయో, పొందుకోవడం పొందుకోకపోవడం అనే విషయం అనేది లేదు. కానీ ఆ సుప్రీం సోల్ అనేవారు ఎప్పుడైతే ఈ సృష్టి మీద ప్రత్యక్షమవుతారో, ఈ విషయం అనేది మనం అర్థం చేసుకుంటాం బుద్ధి ద్వారా. ఆ నిరాకార సుప్రీం సోల్ శివుడు అనేవారు ఏదో ఒక సాకార మనుష్య తనువు ద్వారా ఈ ప్రపంచ ఎదుట ప్రత్యక్షమై ఉన్నారు. మన బుద్ధిలో కూర్చుంటుంది. అయితే అలాంటి తనువు ద్వారా ప్రత్యక్షమయ్యారు ఆ తనువుని ధరించేటువంటి ఆత్మ మొత్తం మనిషి సృష్టికి హీరో పాత్రధారి అయ్యారు. ఎప్పుడైతే ఇది బుద్ధిలో కూర్చుంటుందో ఈ మొత్తం మనిషి సృష్టి యొక్క బీజం తండ్రి పరమాత్మ మనకు లభించారు. వారి కొరకు మనం 63 జన్మలు భ్రమిస్తూ వచ్చాం. తీర్థ స్థానాలు గమ్యస్థానాలలో తల అనేది ముక్కుతూ వచ్చాం. కానీ ఎక్కడా లభించలేదు. వారు మనకు లభించారు. ఆ బీజాన్ని పొందుకోవడంతో అయితే మొత్తం మనిషి సృష్టి రూపి వృక్షం అనేది ఒక రకంగా మన యొక్క బుద్ధి రూపి పిడికల్లోకి వస్తుంది. బీజాన్ని పొందుకున్నారు అంటే ఈ బీజంలో మొత్తం వృక్షమంతా కూడా ఇమిడి ఉంటుంది. Thank you. మధురాతి మధురమైన పిల్లలకి తెలుసు, ఇప్పుడు మనకు ఆ వేహది యొక్క తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. బేహద్దు తండ్రి యొక్క వారసత్వం కూడా బేహద్దులోనే ఉంటుంది. హద్దు యొక్క తండ్రి నుండి హద్దు యొక్క అనగా అల్పకాలికమైనది లభిస్తుంది. ఎక్కువలో ఎక్కువ లక్షలు, కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు అనేది లభిస్తాయి. పొందనే వారు ఆరోగ్యవంతులైనట్లయితే పిల్లవారు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు. కానీ ఆ సుఖము మరియు సంపత్తి అనేది సదా సమయంది కాదు. ఒక జన్మ కొరకు పూర్తిగా చదివినా చదవకపోయినా కానీ ఎవరైతే బేహద్ది యొక్క మనిషి సృష్టి తండ్రి ఉన్నారో వారి ద్వారా సుప్రీం సోల్ తండ్రి అనేవారు వచ్చి మనకు సుఖము శాంతి యొక్క అఖండమైన వారసత్వాన్ని ఇస్తారో ఆ వారసత్వం అనేది అవినాశిది. అది ఒక్క జన్మది కాదు. మనం కోరుకున్నట్లయితే వారు చెప్పినటువంటి శ్రీమతం మీద నడిచి పూర్తిగా పురుషార్థాన్ని చేసి అనేక జన్మల యొక్క సుఖశాంతి వారసత్వాన్ని తీసుకోవచ్చు. వారి నుండి ఏదైతే సుఖ యొక్క వారసత్వం లభిస్తుందో దానికే శాస్త్రాల్లో జీవన్ముక్తి అని గాయనం ఉంది. మరియు ఏదైతే శాంతి యొక్క వారసత్వం లభిస్తుందో దానిని ముక్తి అంటారు. వారు వచ్చి మనకు ఈ ముక్తి జీవన్ముక్తి యొక్క బేహద్ది యొక్క వారసత్వాన్ని ఇస్తారు. ఇది చాలా అర్థం చేసుకునే విషయం. సామెత ఉంది, పరంపిత పరమాత్మ అనేవారు ధర్మ స్థాపకులను పంపిస్తారు అని. వారి వారి ధర్మాన్ని స్థాపన చేయడం కొరకు అయితే ఆ ధర్మపితలు అనేవారు వచ్చి వారి ధర్మాలను స్థాపన చేస్తారు. కానీ అలా కాదు, ఆ ఇబ్రహీం, బుద్ధ్, క్రైస్ట్, గురునానక్ మొదలగు వారనేవారు వచ్చి మనకు బేహద్ది యొక్క వారసత్వాన్ని ఇస్తారు అని కాదు. వారి నుండి బేహద్ది యొక్క వారసత్వం అనే విషయం అనేదే వెలువడదు. వాస్తవంగా ఈ సృష్టికి సుఖశాంతి యొక్క వారసత్వాన్ని ఇచ్చేవారు ఒకే ఒక్క తండ్రి.
ఆత్మ సరిగ్గా
క్రైస్తవాలి ఆత్మ అందరికీ తండ్రి కాదు. మొత్తం మనుష్య సృష్టికి వారసత్వాన్ని ఇచ్చేవారు. కేవలం క్రిస్టియన్స్ వారిని వారి తండ్రిగా ఒప్పుకుంటారు. అయితే దేహది యొక్క తండ్రి అయితే కాలేదు. అయితే ఈ రోజుల్లో మనుషులు అనేవారు 100 కోట్ల పైగా క్రిస్టియన్స్ ఉన్నారు. కానీ ప్రపంచ యొక్క సంఖ్య అనేది 500-700 కోట్ల మంది. అయితే మొత్తం ప్రపంచం అనేవారు వారిని తండ్రిగా ఒప్పుకోరు. వారు దేహది యొక్క తండ్రి. వారికి క్రైస్తు గాడ్ ఫాదర్ యొక్క రూపంలో తెలుసు. ఎవరైతే ధర్మపితలు ఉన్నారో వారందరూ కూడా వారిని ఒప్పుకుంటారు. అయితే క్రైస్తు కూడా క్రిస్టియన్స్ కి తండ్రి. తప్పకుండా వారు క్రిస్టియన్స్ కి ఏ వారసత్వాన్ని ఇచ్చి ఉంటారు? ప్రశ్న అయితే వస్తుంది కదా, మరియు ఆ వారసత్వం ఎవరికి ఇస్తారు? వారైతే కేవలం వారి ధర్మాన్ని స్థాపన చేయడం కోసం వస్తారు. ధర్మం యొక్క ఆచరణలు అనేది స్థాపన చేస్తారు మరియు వెళ్ళిపోతారు. వారి వెనకాల వేరు వేరు క్రిస్టియన్స్ అనేవారు వస్తూ ఉంటారు. వేరే ధర్మానికి చెందిన ఆత్మలు కూడా వస్తుంటాయి. ధర్మపితలు అనేవారు వస్తారు, వారి వారి ధర్మాలను స్థాపన చేస్తారు. సుఖశాంతి వారసత్వం అనేది ఎవరు ఇవ్వరు. ప్రపంచమైతే కిందకి దిగుతూ వెళ్తుంది. ప్రపంచంలో దుఃఖము మరియు అశాంతి అనేది పెరుగుతుంది. అయితే సుఖశాంతి వారసత్వం యొక్క విషయమైనది. అయితే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాల్సి వస్తుంది. అనుకోండి, ఇబ్రహీం, బుద్ధ్, క్రైస్ట్ అనేవారు వచ్చారు. వారు ఏం చేశారు? ఎవరికైనా వారసత్వాన్ని ఇచ్చారా? లేదు. ఈ వారసత్వం ఇవ్వడం అనేది తండ్రి యొక్క కార్యం. వారు స్వయానికే వస్తారు. ఈ ఆత్మలు వస్తాయి, వెళ్తాయి. శరీరం అనేది వదిలేసి వెళ్లిపోతాయి. తెలియనే తెలీదు ఎక్కడికి వెళ్ళాయి అని. సృష్టి అనేది వృద్ధి అవుతూ ఉంటుంది. దీంతో రుజువవుతుంది. ఆ ఆత్మలనేటివి ఎక్కడికి తిరిగి వెళ్ళవు. ఈ ప్రపంచంలోనే జన్మ తీసుకుంటూ ఉంటాయి. మరియు కిందికి దిగుతూ ఉంటాయి. ఎల్లప్పుడూ వారసత్వం అనేది రచయిత నుండే లభిస్తుంది. రచయిత అని అంటారు తండ్రిని. మరియు క్రియేషన్ అనగా రచన అని అంటారు పిల్లలను. రచయిత అనేవారు ఒక్కరే. ఇప్పుడు అయ్యారు పారలౌకిక తండ్రి. లౌకిక తండ్రి నుండి ఒకే ఒక్క జన్మకు అల్పకాలికమైనటువంటి వారసత్వం లభిస్తుంది. పారలౌకిక తండ్రి నుండి అనేక జన్మల యొక్క అవినాశీ వారసత్వం లభిస్తుంది. ఇది చాలా పెద్దగా అర్థం చేసుకోవడం ఆచరించే విషయం. ఆచరణ అనేది వారికే జరుగుతుంది ఎవరైతే ఇతరులకు దానమిస్తారు. జ్ఞానరత్నాల యొక్క దానం, గుణరత్నాల యొక్క దానం ఇతరులకు ఇస్తూ ఉన్నారు అంటే వారికి వారి యొక్క జ్ఞానము వారి యొక్క గుణాలు అనేది స్వతహాగా పెరుగుతూనే ఉంటాయి. ఎవరైతే ఈశ్వరుడి నుండి జ్ఞానాన్ని తీసుకొని ఇతరులకు ఇవ్వరో వారికి వారి యొక్క జ్ఞానం కూడా పెరగడం జరగదు. అయితే అంటారు కదా ధనదీయే ధననా కూటే, అనగా ధనము ఇచ్చినట్లయితే ధనం అనేది తరగదు. అయితే ఆ స్థూల ధనాన్ని ఇచ్చారు అంటే తరిగిపోతుంది, సమాప్తమైపోతుంది. మరియు ఈ జ్ఞానధనము ఏదైతే ఈశ్వరుని నుండి లభిస్తుందో అది ఎప్పుడైనా ఇచ్చినా కూడా తరగదు. ఇప్పుడు బేహది యొక్క తండ్రి అనేవారు అందరి పిల్లలకి వారసత్వాన్ని ఇవ్వడం కోసం వచ్చి ఉన్నారు. బేహది యొక్క తండ్రి పిల్లలకు బేహది యొక్క వారసత్వాన్ని ఇస్తారు. క్రిస్టియన్స్, బౌద్ధ్, ఇస్లామీ మొదలగు వారికి అందరికీ కూడా తండ్రి ఒక్కరే. అందరూ అంటారు గాడ్ ఫాదర్ అని. క్రైస్ట్ కూడా అన్నారు గాడ్ ఫాదర్ అని. ఫాదర్ ని ఎవరు ఎప్పుడు మర్చిపోరు. అయితే గాడ్ ఫాదర్ అని ఒకే ఒక్క నిరాకారుణ్ణే అంటారు. ఒక్కరికే అనగా ఏంటి అర్థం? మరియు నిరాకారుడి యొక్క అర్థం ఏమిటి? నిరాకారుణ్ణి అనుకుంటారు వారు ఈ కళ్ళకి కనిపించరు. అయితే మన ఆత్మ కూడా నిరాకారమే కదా. మన యొక్క ఆత్మ జ్యోతిర్బిందు, దాని యొక్క ప్రకాశం అనేది ఈ కళ్ళ నుండి వెలువడుతుంది. అది ఈ స్థూల నేత్రాలకి చూడడానికి కనిపించదు. వారు కూడా నిరాకారుడే. వారికి శృతి చిహ్నంగా దృక్కటి మధ్యలో బిందువుని పెడతారు. పురుషులనే వారు తిలకాన్ని దిద్దుతారు. దీని అర్థము ఆ జ్యోతిర్బిందు మెరిసేటువంటి ఆత్మ నక్షత్రం ఉందో రుకటి యొక్క మధ్యలో స్థిరమై ఉంది. వారికి శృతి చిహ్నంగానే తిలకాన్ని దిద్దుతారు. అందరూ నిరాకార ఆత్మల యొక్క తండ్రి అనేవారు ఒకే ఒక్కరు. బిందు బిందు ఆత్మలు వారి యొక్క తండ్రి కూడా బిందువే. సర్పం అనేది పొడవుగా ఉన్నట్లయితే ఈ సర్పం యొక్క తండ్రి కూడా పొడవుగా ఉంటారు. కీటకాలన్నిటివి చిన్నవిగా ఉన్నట్లయితే ఈ కీటకాల యొక్క తండ్రి అనేవారు కూడా చిన్నదిగానే ఉంటారు. ఏనుగు అనేది లావుగా మరియు ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఆ వారి యొక్క తండ్రి కూడా లావుగా మరియు ఆరోగ్యంగా ఉంటారు. బిందు బిందు ఆత్మల యొక్క తండ్రి జ్యోతిర్బిందు శివుడు, వారు కూడా జ్యోతిర్బిందువే. కానీ ఆ జ్యోతిర్బిందు గాడ్ ఫాదర్ అనేవారు ఒకే ఒక్కరే నిరాకారుడు. వారిని స్మరించాలి. అయితే ప్రత్యేకించి వారే అని ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఆత్మలన్నీ కూడా జ్యోతిర్బిందువులే. క్రిమి కీటకాలు, పశువులు, పక్షులు, మనుష్యులు, దేవతలు, రాక్షసులు అందరి ఆత్మలు జ్యోతిర్బిందువులే. అయితే ఏ జ్యోతిర్బిందువుని స్మరించాలి? ఏ నిరాకారుణ్ణి స్మరించాలి? అయితే నిరాకార జ్యోతిర్బిందువు తప్పకుండా ఈ సృష్టి మీద ఎవరిలో ఒకరిలో ప్రవేశిస్తారు. మరియు ఒకే ఒక్కరిలో ప్రవేశించి మొత్తం సృష్టి మీద ప్రత్యక్షమవుతారు. ఒకే ఒక్క ముఖరథంలో వస్తారు. వారు సర్వవ్యాపిగా అయి రారు. ఒకవేళ వారు సర్వవ్యాపిగా అయి వచ్చారు అంటే ప్రతి ఆత్మలో ఆ పరమాత్మ అనే వారు ప్రత్యక్షమయ్యారు అంటే మరి వారిని ఎవరు గుర్తించలేకపోతారు. అందరి నిరాకార ఆత్మలకు ఒకే ఒక్క తండ్రి గాడ్ ఫాదర్ అయ్యారు. ధర్మ స్థాపకులకి కూడా ఆ నిరాకార తండ్రి ఒక్కరే. మరియు వారి నుండి వారసత్వం అనేది లభిస్తుంది. అందరూ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. ఒకే ఒక్క భారతదేశం అనేది అలాంటి దౌర్భాగ్యం కలిగినది. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు. ఈశ్వరుణ్ణి కనకనాలల్లో, పావేలు మరియు పెద్ద చేపల్లాంటి జంతువులల్లో వ్యాపించి ఉన్నారు అని అనుకుంటారు. అలాంటి దౌర్భాగ్యులుగా ఎవరు తయారు చేశారు? ఎవరైతే చెప్తారు ఈశ్వరుడు సర్వవ్యాపి అని? పోయానికే దౌర్భాగ్యులుగా అయ్యారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అన్నట్లయితే మరి ఈశ్వరుణ్ణి ఎందుకు స్మరిస్తారు? అందరిలో వ్యాపించి ఉన్నట్లయితే అందరినీ స్మరించాలి కదా. అయితే తిరిగి ప్రత్యేకించి ఈశ్వరుడి యొక్క విగ్రహాన్ని తయారు చేసి ఎందుకు ఉంచుతారు? సాధువులనే వారు ఆరాధన ఎవరిని చేస్తారు? మరియు ప్రార్థన అనేది ఎవరిని చేస్తారు? అయితే తండ్రి వచ్చినట్లయితే ఈ విషయాన్ని ప్రశ్నిస్తారు కదా. రచయిత అనేవారు అందరికీ ఒక్కరే. దేవతలకు కూడా రచయిత అనేవారు ఒక్కరే. మరియు మనుషుల యొక్క రచయిత కూడా ఒక్కరే. వారి పతిత పావనులు. రచయిత అని అవినాశినే అంటారు. ఆత్మ అవినాశి. ఈ ఆత్మల యొక్క తండ్రి జ్యోతిర్బిందు. వారు అవినాశి. వారు రచించే విషయం కాదు. ఆత్మను రచించలేరు. ఆత్మను తయారు చేయలేరు. ఈ ఆత్మ అయితే అజన్మ అమర అవినాశి అయింది. కానీ ఆత్మ ఎప్పుడైతే శరీరంలో ప్రవేశిస్తుందో అయితే వారిని రచయిత అని అనొచ్చు. అయితే ఇప్పుడు దేవతల్ని ఎవరు రచించారు? కలియుగ యొక్క అంతిమంలో మొత్తం మనిషి సృష్టి అనేది ఉంటుంది. అందరూ పొరపాట్లు చేసేటువంటి మనుషులు. నీతిభ్రష్టమైన మనుషుల్ని రాక్షసులు అని అంటారు. ఆ మనుషులకు రాక్షసుల నుండి దేవతలుగా తయారు చేసేవారు ఒక్క పరమపిత పరమాత్మయే. సత్యుగంలో అందరూ పావనులుగా ఉంటారు, సత్యంగా ఉంటారు. అక్కడ అసత్యమైన వారు ఎవరూ ఉండరు. మరి పతితులుగా ఎలా అయ్యారు? ఈ విషయం అనేది ఎవరి యొక్క బుద్ధిలోకి రాలేదు, వారు పతితులుగా ఎలా అయ్యారు అని. మీరు పిల్లల యొక్క బుద్ధిలో ఉందా? ఈ రావణుడు శత్రువు అనేవారు మనల్ని పతితులుగా చేస్తారు. రాసి ఉంది కదా దేవతలు అనేవారు విరుద్ధమైన మార్గంలోకి వెళ్లారు అని. ఎడమ చెయ్యి మరి ఇది కుడి చెయ్యి, శుభమని దేనిని అంటారు? కుడి చెయ్యిని శుభము అని అంటారు, మరియు ఎడమ చెయ్యిని అశుభము అని అంటారు. దాన ధర్మాలు అనేది ఏ చేతులతో చేస్తారు? అయితే కుడి చేయితో దాన ధర్మాలు మంచి కార్యాలు అనేది చేస్తారు. ఎడమ చేతితో చెత్తను శుభ్రం చేస్తారు. అందుకే ఎడమ చేయి అశుభము మరియు కుడి చేయి శుభము. అనగా దేవతలు అనేవారు విరుద్ధమైన మార్గంలోకి వెళ్లారు అనగా వ్యతిరేక మార్గంలోకి వెళ్లారు. ఏ మార్గంలోకి వెళ్ళకూడదో ఆ మార్గం శ్రీమద్ భగవద్గీతకు విరుద్ధమైనది. ఆ మార్గంలోకి వెళ్ళారు. గీతలో అయితే రాసి ఉంది కదా హే అర్జున్, ఈ కామం అనేది మహాశత్రువు. మీరు దీనిని త్యాగం చేయండి. కానీ ఎప్పుడైతే వామ మార్గంలోకి అనగా విరుద్ధమైన మార్గం వెళ్ళారో పుస్తకం అనేది యథార్థంగానే ఉండిపోతుంది. ఎవరు కూడా కామికారాన్ని త్యాగం చేసే పూర్తి పురుషార్థాన్ని చేయలేకపోతారు. ఎందుకంటే ఎవరికి తెలీదు ఆ నిర్వికారి దేవతలు అనేవారు వికారులుగా ఎలా అయ్యారు అని. విరుద్ధమైన మార్గంలోకి వెళ్ళడము అనగా పతితులుగా అవ్వడం. దేవతలు అనేవారు పతితంగా ఉండరు. కిందకి దిగరు. తను యొక్క శక్తి ద్వారా కిందకి దిగరు. తను యొక్క శక్తి కూడా క్షీణించడం జరగదు. మనసు యొక్క శక్తి కూడా క్షీణించడం జరగదు. తనువు మరియు మనసు ద్వారా ఎప్పుడు పతితులుగా కాలేదో ఆ దేవతలనే వారిని ఈ రోజుల్లో పూజింపబడుతున్నారు. మందిరాలలో మనం వారికి పూజిస్తాం. ఎవరు పూజిస్తారు? ఎవరైతే పతితులుగా అవుతారు, విరుద్ధమైన మార్గంలోకి వెళ్తారో, వ్యతిరేక మార్గాన్ని పట్టుకుంటారో వారే మందిరాలను తయారు చేసి పూజలు చేస్తారు. ఇప్పుడు తండ్రి అనేవారు వచ్చి ఉన్నారు. అంటారు, పిల్లల్లారా మీరే దేవతలుగా ఉండేవారు. నేను వచ్చి గీతాజ్ఞానాన్ని ఇచ్చి మిమ్మల్ని నర నుండి నారాయణ గా తయారు చేశాను. ఏ విధముగానైతే గీతలో రాసి ఉంది కదా, హే అర్జున్ నువ్వు ఆ కర్మలు చేయి ఏదైతే నేను చెప్తాను. నేను కర్మ అకర్మ వికర్మల యొక్క గతి చెప్తాను. అయితే ఈ కర్మ వికర్మ యొక్క గతి అనేది ఎవరు చెప్పడం జరగదు. ఒకవేళ చెప్పి ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో కర్మల యొక్క పరివర్తన అనేది జరిగి ఉంటుంది. ప్రపంచం అనేది కిందకు దిగదు. నేను వచ్చి కర్మల యొక్క గుహ్యమైన గతిని చెప్తాను. అయితే ఏ కర్మల యొక్క గుహ్య గతిని అర్థం చేసుకుంటారో ఈశ్వరు యొక్క జ్ఞానాన్ని ఆచరిస్తారో వారే మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ఇప్పుడు ఈ పావన ప్రపంచం అనేది తయారవుతుంది. మొత్తం ప్రపంచం అంతా ఒకేసారి పావనంగా అవడం జరగదు. అలా కాదు, ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే 500-700 కోట్ల మంది మనుషులు ఉన్నారో పరమాత్మ రావడంతోనే వారు ఒక్కసారిగా పావన దేవతలుగా అయిపోతారు అని. ఈ ప్రపంచం ఏ ధర్మం యొక్క స్థాపన జరిగినా దానిలో సమయం పడుతుంది. ఏ ధర్మపితలైనా వచ్చారు, వారికి 50-100 సంవత్సరాలు సమయం పడింది. అప్పుడే ధర్మం యొక్క స్థాపన అనేది జరిగింది. ఇక్కడ పరమాత్మ తండ్రి అనేవారు వచ్చి కేవలం ధర్మం యొక్క స్థాపన అనేది చేయరు. ఆది సనాతన దేవతా ధర్మం యొక్క రాజత్వాన్ని కూడా స్థాపన చేసి వెళ్తారు. రాజధానిని స్థాపన చేసి వెళ్తారు. మరియు ఇంతే కాదు, ఏదైతే పురాతనమైన దుష్ట ధర్మాలు అనేది నడుస్తున్నాయో ధర్మం యొక్క పేరు మీద ఆడంబరాలు జరిగి ఉన్నాయో వారందరి యొక్క వినాశనాన్ని చేయిస్తారు. ధర్మ సంస్థాపనార్థాయ వినాశాయ చతుష్కృతామని సద్ధర్మం యొక్క స్థాపన చేస్తాను మరియు దుష్ట ధర్మాల యొక్క వినాశనాన్ని చేస్తాను. దుష్ట ఆచరణను ఒప్పుకునేవారు ఎవరూ కూడా ఈ సృష్టి మీద ఉండరు. గోపురం నుండి పతిత ప్రపంచం అనేది మొదలవుతుంది. సత్యాత్రేత ఏదైతే రామకృష్ణుల యొక్క భూమి, భారత్ లోనే ఈ భూమి ఉండేది. అక్కడ అందరూ పుణ్యాత్ములుగా ఉండేవారు. శాస్త్రాలైతే మనుషులు, మనుషు గురువులు వారు రకరకాలుగా చేసేసారు. ఒకవైపు అంటారు సత్యుగంలో 16 కళల సంపూర్ణులు దేవతలు ఉండేవారు. నారాయణ యొక్క రాజ్యం ఉండేది. మరియు ఇంకోవైపు రాశారు అక్కడ హిరణ్యకశిపుడు యొక్క రాజ్యం ఉండేది అని. అయితే ఈ రెండు విషయాలు అనేది ఎలా రుజువు అవుతాయి? ఒకవైపు అంటారు రామరాజ్యంలో అన్ని ప్రకారాలుగా సుఖం ఉండేది అని. అక్కడ ఏ ప్రకారముగా దుఃఖం ఉండేది కాదు. మరొక వైపు అంటారు రాముడి యొక్క సీత అనేవారు దొంగలించబడ్డారు అని. అయితే రాముడనేవారు రాజు, వారి యొక్క సీతను దొంగలింపబడ్డారు అంటే మరి ఇతరుల యొక్క పరిస్థితి ఏమవుతుంది? ఇవన్నీ కూడా రకరకాల విషయాలు అవుతాయి. వాస్తవంగా సత్యాత్రేత ఆ భారతి యొక్క భూమి అయినది. అక్కడ ఏ విధముగా, ఏ ప్రకారముగా ఎవరికి దుఃఖం అనేది ఉండదు. ఇక శాంతితో సంపన్నమైనది రెండు యుగాలు. మరియు ఆ రెండు యుగాల యొక్క స్థాపన దాని ఎందు ధర్మం యొక్క పాలన అనేది పరమాత్మ తండ్రనే వారు వచ్చి చేస్తారు. ఎప్పుడైతే ఆ రెండు యుగాలు అనేది పూర్తవుతాయో అప్పుడు మూడో యుగం అనేది వస్తుంది, ద్వాపర యుగం. దాని యొక్క పేరే అయింది ద్వాపుర్. రెండేసి నగరములు. అప్పుడు మూడో యుగం అనేది వస్తుంది, ద్వాపర యుగం. దాని యొక్క పేరే అయింది ద్వాపర్. రెండు నగరాలు. రెండేసి రాజ్యాలు అవుతాయి. రెండేసి ధర్మాలు అవుతాయి. రెండేసి మతాలు అవుతాయి. 2 నుండి 4, 4 నుండి 8. ప్రపంచంలో పోట్లాట్లు అనేది ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అనేక భాషలు అనేది అవుతాయి. కలియుగ అంతంలో వస్తూ కలహాలు, చింతలు అనేది చరమ దశ వద్దకు చేరుకుంటాయి. అందరూ ధర్మపితలు అనేవారు వచ్చి వారి యొక్క చమత్కారాన్ని చూపించి వెళ్తారు. ఈ సృష్టి మీద ఎవరూ కూడా సుఖశాంతిని స్థాపన చేయలేకపోతారు. సుఖం యొక్క ప్రపంచాన్ని తయారు చేయలేకపోతారు. అందరూ చేతులు వెత్తేస్తారు. గాంధీజీ అనేవారు భారత్ లో ఎంతగానో ప్రయత్నించారు రామరాజ్యాన్ని తీసుకొస్తాను అని. శరీరాన్ని విడిచి వెళ్ళారు. మరి ఫలితం ఏమైంది? రావణ రాజ్యమైందా లేదు అంటే ఇంకా రావణ రాజ్యమైందా? ఇంకా రావణ రాజ్యం అయ్యింది. ఇప్పుడు తండ్రి అంటున్నారు, నేను వచ్చి ఉన్నాను. ఈ రామరాజ్యాన్ని స్థాపన చేయడం ఈ నిరాకార సాకార రాముడి యొక్క కార్యం. ఇది మనుషుల యొక్క కార్యం కాదు. ఒకవేళ మనుషుల యొక్క కార్యం అయినట్లయితే అయితే చరిత్రలో 2500 సంవత్సరాల యొక్క లెక్క అనేది మన వద్ద ఉంది. మనిషి సృష్టి అనేది ఉన్నతంగా అయి ఉంటుంది. ఈ స్నేహము, సహానుభూతి, సహనశీలత అనేటివి మనుషులయందు పెరిగి ఉండుంటుంది. కానీ ఈ దివ్య గుణాలు అనేది తరుగుతూ వచ్చాయా లేదు అంటే పెరుగుతూ వచ్చాయా? ఇది ఇంకా తరుగుతూ వచ్చాయి. ఈ మొత్తం ప్రపంచం యొక్క పతనం అనేది జరుగుతుంది ద్వాపరయుగం నుండి. వేరు వేరు ధర్మపితలు అనేవారు వచ్చినప్పుడు మరియు వేరే వేరే ధర్మాలను స్థాపన చేస్తారు. ఈశ్వరీయ రాజ్యం మరియు అసురీ రాజ్యం అంటారు కదా. సత్యాత్రేత అయ్యింది ఈశ్వరుడు ద్వారా స్థాపించబడినటువంటి రాజ్యం. మరి ద్వాపర కలియుగాలు అనేటివి అసురుల ద్వారా స్థాపించబడినటువంటి రాజ్యం. ఇది భారతి యొక్క విషయమే. రావణుడిని భారత్ లోనే కాలుస్తారు. వేరే వేరే దేశాలలో రావణుని కాల్చరు. ఎందుకు? భారత్ లో రావణుడు అనేవారు విదేశాల నుండి వస్తారా ఏంటి? ఈ రావణుడు ఎక్కడ ఉండేవారు? మరియు రాముడు ఎక్కడ ఉండేవారు? అంటారు రాముడు అనేవారు అయోధ్యావాసి అని. మా అంటే కాదు, యుద్ధం అంటే యుద్ధం, యుద్ధం అనేది జరగదు ఎక్కడైతే. అయితే సత్యత్రేతాలో ఎటువంటి యుద్ధం అనేది జరగదు. ఎక్కడైతే రాముడి యొక్క రాజ్యం ఉండేదో. ఎప్పుడైతే ద్వాపరయుగం అనేది మొదలవుతుందో, దుఃఖం అనేది మొదలవుతుందో, అయినప్పటికీ కూడా రావణ్ణి కాల్చరు. ఎందుకంటే ద్వాపరయుగంలో తిరిగి 8 కళలు అనేది ఉంటాయి. కానీ కలియుగం అనేది కళాహీనంగా అవుతుంది. ఏ గుణాలు అనేటివి మనుషులు ఎందు ఉండవు. అందరూ అవగుణాలు కలిగిన వారిగా అవుతారు. అప్పుడు రావణుని కాల్చడం అనేది ప్రారంభిస్తారు. ప్రపంచంలో కూడా చూశారు అంటే పెద్ద పెద్ద నేతల యొక్క బొమ్మల్ని కూడా కాలుస్తూ ఉంటారు. ఎప్పుడు కాలుస్తారు? ఎప్పుడైనా ఎవరైనా ఎక్కువగా దుఃఖితులుగా చేశారు అంటే, చాలా దుఃఖితులుగా అయిపోతారు, అప్పుడు వారి యొక్క బొమ్మని తయారు చేసి కాలుస్తారు. భారత్ లో రావణుడి యొక్క బొమ్మని కాలుస్తూ వస్తారు కలియుగం నుండి. తండ్రి వారు అర్థం చేయించారు, మిగిలిన ధర్మస్థాపకులు అనేవారు ఎవరికి వారసత్వం అనేది ఇవ్వరు. వారు కేవలం ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఇందుకే వారిని స్మరిస్తారు. అయితే క్రైస్తును బ్రహ్మ విష్ణు శంకరులకు కూర్చొని ప్రార్థన చేసినట్లయితే వారు ఏమీ ఇవ్వలేరు. క్రైస్తుని పూజించండి, బ్రహ్మని పూజించండి, విష్ణువుని పూజించండి, శంకరుణ్ణి పూజించండి. వారి నుండి ఏమీ లభించదు. అది అయితే మనం 2500 సంవత్సరాల నుండి నాకు చేస్తూ వచ్చాం. విష్ణు యొక్క మూర్తులు తయారు చేసి వారికి పూజలు చేస్తూ వచ్చాం. శంకరుడి యొక్క మూర్తులు తయారు చేసి వారికి పూజలు చేస్తూ వచ్చాం. కానీ సుఖశాంతి అనేది లభించలేదు. సుఖశాంతి అనేది అప్పుడే లభిస్తుంది. ఎప్పుడైతే ఆ నిరాకార జ్యోతి సదాశివుడు అనేవారు ఈ సృష్టి మీదకి వస్తారో, మరియు బ్రహ్మ విష్ణు శంకర్ల ద్వారా వారి కార్యాన్ని మొదలు పెడతారు. అయితే వారు సన్ముఖంలోకి రావాల్సే వస్తుంది. ముఖానికి ఎదురుగా రావాల్సి వస్తుంది. సిద్ధముగా హాజరుగా అవ్వాల్సి వస్తుంది. ప్రెజెంట్ అవ్వాల్సి వస్తుంది. మీలో పరమాత్మ వస్తారు అంటారు? అయితే అలా అయితే ప్రపంచం వారు ఎవరు ఒప్పుకోరు, కానీ ఇలా అయితే ఒప్పుకుంటారు. ఇలా అంటారు, కృష్ణుడు అనేవారు భగవంతుడు అని. మరియు వారు అర్జునుడి యొక్క రథంలో వచ్చారు. అనుకునేస్తారు ఏదైనా స్థూల రథం అయ్యింది అని. వాస్తవముగా ఈ శరీరాన్ని రథము అని అంటారు. ఈ శరీరంలో ఇంద్రియ రూపి గుర్రాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలను మనుషులు అనేవారు కంట్రోల్ లో ఉంచలేకపోతున్నారు. ఇంద్రియాలు అనేది ఎప్పుడైతే కంట్రోల్ నుండి దూరం అవుతాయో, ఎవరి యొక్క కంట్రోల్ లో ఉండవు. అప్పుడు సుప్రీం సోల్ అనేవారు ఈ శరీరూపి రథంలో ప్రవేశిస్తారు. మరియు ఈ ఇంద్రియ రూపి గుర్రాలకు కంట్రోల్ చేయడం అనేది నేర్పిస్తారు రాజయోగం ద్వారా. అలాంటి జ్ఞానంను ఇస్తారు. తండ్రి అంటారు, నేను మీరు పిల్లలకి వారసత్వం ఇవ్వడం కోసం ఒకే సమయంలో వస్తాను. శాస్త్రాల్లో రాశారు సత్యుగంలో వస్తారు. నరసింహుడి యొక్క అవతారాన్ని తీసుకుంటారు. హిరణ్యకశిపుణ్ణి హతమారుస్తారు. త్రేతాలో రాముడుగా అయి రావణుని సంహరిస్తారు. ద్వాపరంలో కృష్ణుడిగా అయి కౌరవులు యాదవుల యొక్క సంహరణ చేస్తారు అని అంటారు. అరే, కృష్ణుడు భగవంతుడి రూపంలో ద్వాపరిగల్లో వచ్చారా? ద్వాపరిగల్లో ఈ మహాభారత యుద్ధం జరిగిన తర్వాత ఫలితం అనేది వెలువడింది కలియుగ యొక్క స్థాపన. అయితే భగవంతుడు ఈ పాపి కలియుగాన్ని స్థాపన చేయడానికి వస్తారా ఏమిటి? భగవంతుడు పాపాన్ని స్థాపన చేయడానికి వస్తారా ఏమిటి? కానీ కాదు. ఈ అన్ని విషయాలు అనేది మనిషి గురువులు అనేవారు రాశారు. తండ్రి అనేవారు వచ్చి చెప్తారు, నేను అప్పుడే వస్తాను ఎప్పుడైతే ఈ సృష్టి అనేది పూర్తిగా పతితముగా అవుతుందో. ప్రపంచంలో కూడా తండ్రి అనేవారు ఉంటారు. వారు తమ పిల్లల కోసం ఇల్లు అనేది అప్పుడే తయారు చేస్తారు. ఎప్పుడైతే పాత ఇల్లు అనేది చాలా పురాతనమైనదిగా అవుతుందో, ఎప్పటి వరకైతే రిపేరింగ్ ద్వారా కార్యం అనేది నడుస్తాదో, అప్పటి వరకు దానిలో రిపేరింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మరమ్మతుల ద్వారా కార్యం జరగదో, అప్పుడు పాత ఇంటిని తొలగించి పిల్లల కోసం కొత్త ఇంటిని తయారు చేస్తారు. అయితే ఇది కూడా సృష్టి రూపి ఇల్లు. ఈ సృష్టి రూపి ఇల్లు ద్వాపరయుగం నుండి పురాతనంగా అవడం మొదలవుతుందో, ఇబ్రహీం, బుద్ధ్, క్రైస్ట్, గురునానక్ అనేవారు వచ్చి సమయ సమయం అనుగుణంగా స్థాన స్థానాలలో దీని యొక్క మరమ్మతుల కార్యాన్ని చేస్తుంటారు. అరబ్ దేశంలో ఇస్లాం ధర్మం అనేది స్థాపన అయినది 2500 సంవత్సరాలకు ముందు. యూరప్ యొక్క దేశాలలో క్రైస్తు ద్వారా క్రిస్టియన్ ధర్మం అనేది స్థాపన అయినది 2000 సంవత్సరాలకు ముందు. చైనా, జపాన్ మొదలగు పూర్వీ దేశాలలో మహాత్మా బుద్ధుడి ద్వారా బౌద్ధ ధర్మం అనేది స్థాపన అయినది. అదేవిధంగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి 1500 సంవత్సరాల తర్వాత ఒక్కొక్క ధర్మపితలు అనేవారు వస్తూ ఉంటారు. ఈ సృష్టి యొక్క మరమ్మతులు చేస్తూ ఉంటారు. వారి వారి ప్రకారంగా ధర్మం యొక్క ఆచరణలు అనేది నేర్పిస్తూ ఉంటారు. కానీ కొత్త ఇల్లు అనేది ఎవరూ తయారు చేయరు. ఈ కొత్త ఇంటిని తయారు చేయడం మరియు పురాతనమైన సృష్టిని సమాప్తం చేయడం ఇది ఒక్క పరంపిత పరమాత్మ శివుడి యొక్క కార్యం అయినది. అయితే అన్ని ధర్మ సంస్థాపకులు కూడా ఈ రోజు ఆ పరంపిత పరమాత్మనే స్మరిస్తారు. అయితే వారికి సన్ముఖంలో రావాల్సే వస్తుంది. ఏ విధముగా ధర్మపితలు అనేవారు వస్తారు, వారి ధర్మాన్ని స్థాపన చేయడానికి వారి యొక్క ఫాలోవర్స్ కి ఎదురుగానే కదా వస్తారు. అయితే పరమాత్మ తండ్రి కూడా ఎవరైతే నిరాకారుడు జ్యోతి ఉన్నారో ఆ నిరాకార జ్యోతికి పెద్ద లింగాన్ని తయారు చేస్తారు, పూజలు చేస్తారు. అయితే పూజలకు అనుగుణంగా ఆ లింగాన్ని పెద్ద ఆకృతిగా చేస్తారు, శివలింగం. అంత పెద్దదైతే కాదు, మన ఆత్మల్లాగా వారు కూడా జ్యోతిర్బిందువు, వారు కూడా నక్షత్రం. ఏ విధముగా మన ఆత్మలనేటివి ఈ భూమి యందు చైతన్య నక్షత్రములో, అదే విధముగా ఆ పరమాత్మ కూడా నక్షత్రమే. ఆ నక్షత్రం తండ్రి అనేవారు ఎప్పుడైతే ఈ సృష్టి మీదకి వస్తారో వారు దాతగా అయి వస్తారు. అయితే మన పిల్లల నుండి ఏమి తీసుకోరు? తండ్రి అంటారు, నేనే మీకు వారసత్వాన్ని ఇచ్చేవారిని. అయితే బాబా అని ఇద్దరిని అంటారు. ఒకరయ్యారు శరీర యొక్క తండ్రి, మరొకరయ్యారు ఆత్మలకు తండ్రి. మరింకెవరు బాబా అవడం జరగదు. అయితే మీకు ఈ బాబా అనగా ప్రజాపిత నుండి వారసత్వం లభించడం జరగదు. ఎవరైతే శరీరాలకు తండ్రు, ఎంతమంది అయితే ఈ మనిషి సృష్టికి చెందిన 500 కోట్ల మందో మనుష్యాత్మలు ఉన్నారు, మనుషులు ఉన్నారు. ఆ మనుషులకు జన్మనిచ్చేవారు ఒకే ఒక్క బీజుడు, ప్రజాపిత. వారి నుండి మీకు వారసత్వం లభించడం జరగదు. క్రైస్తు నుండి కూడా వారసత్వం లభించడం జరగదు. బుద్ధుడి నుండి వారసత్వం లభించడం జరగదు. వారసత్వం అప్పుడే లభిస్తుంది ఎప్పుడైతే సుప్రీం సోల్ అనేవారు ఆ ప్రజాపితలో ప్రవేశిస్తారు. అయితే రుజువైంది కదా, ఒక్క శివబాబా నుండి వారసత్వం లభిస్తుంది. ఆ శివుడి యొక్క బిందువు పేరే శివుడు. ఆ జ్యోతిర్బిందువు ఎప్పుడైతే సాకార తనువులో ప్రవేశిస్తారో అప్పుడు శివబాబా అని అంటారు. లేదు అంటే వారు కేవలం బిందు బిందు ఆత్మలకే తండ్రి, మరింకే సంబంధం అనేది తయారు కాదు. సంబంధం అనేది అప్పుడే తయారవుతుంది ఎప్పుడైతే వారు సాకారంలో వస్తారు. పాడుతారు కూడా, త్వమేవ మాతశ్చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ అని. అన్ని ప్రకారాలైనటువంటి సంబంధాన్ని ఆ పరమాత్మతోనే జోడిస్తారు. ప్రాక్టికల్లో వచ్చి ఉన్నట్లయితేనే కదా జోడించగలరు. అది కేవలం చెప్పే విషయమే కాదు. బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. ఎవరి నుండి? సుప్రీం సోల్ శివ బాపు నుండి. వారు దాత. అందరికీ సద్గతి దాత, అందరికీ ముక్తి జీవన్ ముక్తి దాత. ఇందుకే కొందరికి మొట్టమొదట తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. దాని యొక్క జతలో ఆత్మ యొక్క పరిచయాన్ని ఇవ్వాల్సే వస్తుంది. తండ్రి ఉన్నట్లయితే తండ్రి యొక్క పిల్లలు కూడా ఉంటారు. వారు తండ్రి అయ్యారు మన బిందు బిందు ఆత్మలకు. మరియు మనం బిందు బిందు ఆత్మలం వారి యొక్క సంతానమయ్యాం. ఎవరికైనా జ్ఞానాన్ని వినిపించడం మొదలు పెట్టారు అంటే అన్నిటికంటే ముందు ఏం చెప్పాలి? మీరు జ్యోతిర్బిందు ఆత్మ, ఈ వినాశీ శరీరం కాదు. ఈ శరీరం అనేది ఈ రోజు ఉంది, రేపు సమాప్తమైపోతుంది. మీరు జ్యోతిర్బిందు ఆత్మ తిరిగి ఉంటుంది. మీరు జ్యోతిర్బిందు ఆత్మలు, మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోండి మరియు మీ తండ్రిని గుర్తించండి. ఎప్పుడైతే మీ తండ్రి యొక్క పరిచయం అనేది మీకు లభిస్తుందో వారు సుప్రీం సర్ జ్యోతిర్బిందు. దీనికి స్మృతి చిహ్నంగా సోమనాథ మందిరంలో తయారు చేయబడి ఉంది.
సోమనాథ మందిర్ మే చారో తరఫ్ దీవాలి మే చుంబక జరా హువా
థా. సోమనాథ మందిరంలో నాలుగు వైపులా గోడల యందు సుదంతి వాయి ఉంది. మధ్యలో నిరాధార శివలింగాన్ని వేలాడతీశారు. ఆ లింగంలో వజ్రాన్ని ఉంచారు. ఎర్రటి రాయిది లోహంతో మిక్స్ అయినటువంటి రాయిది లింగమది. మరియు మధ్యలో వజ్రం ఉంది. అయితే ఆ లింగం అనేది ఎవరి యొక్క స్తుతి చిహ్నమైనది? మరియు ఆ వజ్రం ఎవరి యొక్క స్తుతి చిహ్నమైనది? వజ్రం అయినది శివ జ్యోతిర్బిందు యొక్క స్తుతి చిహ్నం. మరియు ఏదైతే లింగం ఎర్రటి రాయిదో అది శరీరదారికి స్మృతి చిహ్నం. వారు జ్ఞాన సాగరుడుగా ప్రపంచీయుడుట ప్రత్యక్షమవుతారు. అయితే తండ్రి అంటారు, ముందు ఆ వజ్రాన్ని అర్థం చేసుకోండి. నేను వజ్రం వచ్చి ఆ హీరో పాత్రధారిలో ప్రవేశిస్తాను, అప్పుడే ఈ ప్రపంచ యొక్క కళ్యాణం జరుగుతుంది. ఇందుకే కొందరికి మొట్టమొదట తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాల్సి వస్తుంది. వారైతే పెద్ద వృద్ధ వయసు కలిగిన వారిని బాబా తండ్రి అని కూడా అంటారు. కానీ వాస్తవంగా బాబా అంటూ ఎవరూ లేరు. ఒకటి లౌకికము, మరొకటి పారలౌకికమవుతుంది. అంటారు ఈ బ్రహ్మ కూడా దేహదారి తండ్రి, ఎందుకంటే వీరు కూడా దత్త తీసుకుంటారు. కానీ మీరు బ్రహ్మను బాబా అనే అంటారు, వారసత్వం అనేది వారి నుండి లభించదు. బ్రహ్మ నుండి వారసత్వం లభించదు, వారి నుండే లభిస్తుంది. వారు అంటే ఏ రూపమైతే ప్రపంచ ఎదుట పరమాత్మ తండ్రి రూపంలో ప్రత్యక్షం అవుతుందో వారి నుండే లభిస్తుంది. మరియు అది ఏ వారసత్వం? గతి, సద్గతి యొక్క వారసత్వం. అది ఈ సమయమే మీరు పిల్లలకి ఇస్తారు, అనగా కలియుగ యొక్క అంతము మరియు సత్యుగ యొక్క ఆదిలో మీకు వారసత్వం లభిస్తుంది. ఎప్పుడైతే వారసత్వం లభిస్తుందో దానికి స్థితి చిహ్నం, దానికి గుర్తు, అందరూ దుఃఖాల యొక్క బంధనం నుండి ముక్తులవుతారు. దుర్గతి నుండి ముక్తి అవుతారు. అనగా జీవనాన్ని బంధనంగా అనుభవం చేస్తారో దాని నుండి ముక్తి లభిస్తుంది. ఈ సమయం భారతవాసీలు, మొత్తం ప్రపంచమంతా సర్వసాధారణంగా అందరూ రావణుడి యొక్క బంధనంలో ఉన్నారు. రావణుడు అనేవారు అందరినీ బంధింపచేస్తున్నారు. ఏ విధముగా అందరూ జైల్లో ఉన్నారు. ఆత్మ అనేది మొట్టమొదట వస్తుందో మొదట జీవన్ముక్తి, తర్వాత జీవన బంధనంలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడొకటి నుండి వస్తుంది కదా. లేదు అంటే ఈ ప్రపంచ యొక్క జనసంఖ్య అనేది ఎందుకు పెరుగుతూ వెళ్తుంది? మనుషుల యొక్క జనసంఖ్య కాదు, క్రిమి కీటకాలు, పశు పక్షులు వారి యొక్క జనసంఖ్య అంతా కూడా వృద్ధి అవుతూ ఉంది. తప్పకుండా ఆత్మలు అనేటివి ఈ లోకం నుండి బయట వేరే లోకం ఎక్కడి నుండి వస్తాయో. ఆ లోకాన్ని ఆంగ్లేయులు అంటారు సుప్రీం ఎబోర్డ్ అనగా పరంధామం, సోల్ వరల్డ్ అనగా ఆత్మీయ ప్రపంచం. ముస్లిమాలు అంటారు అర్ష్ అని, ఏడవ స్వర్గము అని. మొదట అంటారు ఖుదా అనేవారు ఆకాశంలో ఉంటారు అని, భూమి మీద ఉండరు అని. ఇప్పుడు ముస్లిమాలు కూడా అనడం మొదలు పెట్టారు ఖుదా అనేవారు అణు అణువులో ఉన్నారు అని. ఎప్పుడైతే వారిని ప్రతి చోట వెతికారు లభించలేదు అనడం మొదలు పెట్టారు, వారు అందరిలో ఉన్నారు ప్రతి చోట వ్యాపించి ఉన్నారు అని. అయితే తండ్రి అంటారు ఈ అందరు ఆత్మలు పరంధామం నుండి వస్తాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల యొక్క ప్రపంచానికి అతీతమైనది. అది అలాంటి ధామము, దాని గురించి గీతలో కూడా వర్ణించారు. లోకం అనేది వచ్చి ఉంది. అక్కడ సూర్యుడు చంద్రుడు నక్షత్రాల యొక్క ప్రకాశం అనేది చేరుకోదో అయితే ఎక్కడికి వెళ్లి ఆత్మలు అనేటివి తిరిగి ఈ దుఃఖ ప్రపంచంలోకి రావు. అది నా యొక్క పరంధామం. ఆ పరంధామంలో మీరు జ్యోతిర్బిందు ఆత్మలు ఉండేటివి. మరియు నేను సుప్రీంసోల్ తండ్రిని, నేను కూడా అక్కడ ఉండేవారిని. మీరు ఈ సృష్టి మీదకు వస్తారో? కొద్ది కొద్దిగా వస్తారు. సత్యగంలో కొద్ది మంది ఆత్మలే దిగుతాయి. త్రేతాలో ఇంకొద్ది ఎక్కువగా దిగుతారు. ద్వాపరయుగంలో ఇంకొద్ది ఎక్కువగా వస్తాయి. ఈ కలియుగ యొక్క అంతిమ వరకు మొత్తం సృష్టిలో ఆ మనుష్యాత్మలందరూ కూడా కిందకి దిగుతారు. ఎప్పుడైతే అందరూ దిగేటువంటి సమయం ఉంటుందో అప్పుడు సుప్రీంసోల్ తండ్రి వారు సృష్టి మీదకి వస్తారు. వారు వచ్చి అందరి ఆత్మలకు తన స్వరూపాన్ని పరిచయాన్ని ఇస్తారు. మీరు బిందు బిందు జ్యోతిర్బిందు ఆత్మలు, నక్షత్రాలు. మీరు భూమిద నక్షత్రాలు. ఆ నక్షత్రాలు ఆకాశంలో ఏవైతే మెరుస్తాయో అవి జడత్వమైనటివి. మీరు చైతన్య నక్షత్రములు. చైతన్యము అని అంటారు నడవడం, తిరగడం, మాట్లాడేవారిని. మీరు నడుస్తూ తిరుగుతూ మాట్లాడేటువంటి నక్షత్రాలు. ఈ పరిచయాన్ని ఇచ్చి ఆ ఆత్మలను ఆ స్వరూపంలో స్థిరం చేయిస్తారు. మీరు ఇప్పుడు ఈ దేహాభిమానాన్ని విడిచిపెట్టండి. దేహాన్ని స్మరించడము అంటేనే మట్టిని స్మరించడం. మట్టిని వాటిని స్మరిస్తూ స్మరిస్తూ అందరి బుద్ధి వాటిగా అయిపోయింది. ఎంత రాతి బుద్ధిగా అయి ఉంది అంటే ఏ కొమ్మ మీద కూర్చుంటారో ఆ కొమ్మనే నరికేస్తారు. ప్రపంచంలో అణుబాంబుల్ని తయారు చేసి ఉంచినారు. ఈ ప్రపంచంలో ఉండాలి కూడా. మరియు అణుబాంబుల్ని తయారు చేసి ఆ ప్రపంచాన్ని సమాప్తం చేయాలనుకుంటున్నారు. అటువంటి రాతి బుద్ధిగా అయ్యారు. అలాంటి రాతి బుద్ధి వారికి పరమాత్మ తండ్రి వారు జ్ఞానాన్ని ఇచ్చి పార్శ్వ బుద్ధిగా చేస్తున్నారు. ఈ మనుషుల్ని దేవతలుగా తయారు చేయడం ఇది పరమాత్మ తండ్రి యొక్క కార్యమైనది. కానీ ఈ సృష్టి మీద ఆత్మలు అనేటివి మొట్టమొదట సత్యయుగంలోకి వస్తాయి. అవి శ్రేష్టమైన ఆత్మలు అవుతాయి. సత్యాత్రేతలు కేవలం దేవాత్మలే సృష్టి మీదకు వస్తాయి. ఆ సమయం కేవలం ధర్మఖండం అనేది భారత్తే ఉంటుంది, వేరే ధర్మఖండాలు ఉండవు. ఈ అమెరికా, ఈ ఆస్ట్రేలియా, ఈ అరబ్ దేశాలు వేరే వేరే ధర్మఖండాలకి చెందిన దేశాలు ఉన్నాయో, వారు 2500 సంవత్సరాలకు ముందు సృష్టి మీద ఉండేది కాదు. అందరూ సముద్రంలో మునిగిపోయి ఉన్నారు. ఇప్పుడు కూడా అలాగే అయింది. ఈ అణుబాంబులు అనేది ఎప్పుడైతే పేలుతాయో, అప్పుడు బుద్ధి యొక్క బ్యాలెన్స్ అనేది తొనిగిపోతుంది. పెద్ద పెద్ద భూకంపాలు అనేటివి వస్తాయి. మరియు ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువంలో ఉన్న 100 కొలది మైళ్ళ ఎత్తైన మంచు పర్వతాలు ఉన్నాయో, ఆ పర్వతం కరిగిపోతుంది అణుబాంబుల యొక్క వేడికి. అయితే అవి కరిగిన తర్వాత మొత్తం అంతా కూడా సముద్రంలో వచ్చేస్తుంది వరద వచ్చినప్పుడు. మరియు సముద్రం యొక్క మట్టం ఉందో, అది పెరిగిపోతుంది. సముద్ర యొక్క మట్టం అనేది పెరిగింది అంటే, ఏవైతే ఈ ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియా ఉన్నాయో, అరబ్ దేశాలు ఉన్నాయో, ఏవైతే ముందు లేనే లేవో, అవన్నీ కూడా సముద్రంలో కలిసిపోతాయి. మరియు కేవలం భారత్ ఖండమే ఉంటుంది, ఎక్కడైతే భగవంతుడు వస్తారు. ఏదో ఒక కారణం అనేది ఉండే ఉంటుంది కదా. భారత్ లోనే భగవంతుడు ఎందుకు వస్తారు? తప్పకుండా, భారత్ అనేది దైవ భూమి అయినది, దేవతల యొక్క దేశము, ఇచ్చేవారి యొక్క దేశము. దీనిని తల్లిదండ్రుల యొక్క దేశము అని అంటారు. తల్లిదండ్రులు అనేవారు పిల్లలకి ఇస్తారు, తీసుకునే కోరిక అనేది ఉంచరు. ఆ భారతదేశంలోనే భగవంతుడు అనేవారు వచ్చి ఉన్నారు. వారు వచ్చి మార్గాన్ని చెప్తున్నారు. ఈ ప్రపంచం యొక్క వినాశనం అయ్యే ముందు మీరు వారసత్వం తండ్రి నుండి తీసుకోండి. ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే పురుషార్థం చేస్తారో, వారు లాభంలో ఉంటారు. ఒక్క జన్మ యొక్క లాభం కాదు, అనేక జన్మలకు లాభం అవుతుంది. ఎవరైతే అనేక జన్మల యొక్క లాభం జరుగుతుందో, ఏదైతే ఒక్క జన్మకి కొద్దిగా ప్రాప్తి అనేది లభిస్తుందో, అది త్యాగం చేయడంలో గొప్ప విషయం ఏముంది? ఈ జీవనానికి ఇంత పెద్ద సమయం అయితే గడిచిపోయినది. ఇప్పుడు కొద్ది సమయమే మిగిలి ఉంది. రెండో విశ్వయుద్ధం అనేది జరిగినది. 20-20 మెగావాట్ల యొక్క అణుబాంబులు అనేది వదిలారు. ప్రపంచంలో ఆకారాలు జరిగాయి. ఇప్పుడైతే ఎన్నో వేల వేల మెగావాట్ల యొక్క అణుబాంబులు అనేది తయారయ్యి ఉన్నాయి. ఇదేం గొప్ప విషయం కాదు. ఎప్పుడు విశ్వయుద్ధం మొదలవుతుందో? ఒకవేళ తృతీయ విశ్వయుద్ధం అయింది అంటే మొత్తం దేశాలు అనేది యుద్ధంలో దూకుతాయి. భగవంతుడి యొక్క కృప ఆధారంగా మూడవ ప్రపంచ యుద్ధంలో కొంచెం సృష్టి అనేది మిగిలి ఉన్నట్లయితే నాలుగో విశ్వయుద్ధం జరగడంలో ఎక్కువ సమయం పడదు. దానిలో ఈ మొత్తం అణుబాంబుల యొక్క ప్రపంచం అనేది సమాప్తమైపోతుంది. ఇప్పుడు ఎక్కువ సమయం లేదు. ఇప్పుడు ఈశ్వరుడు యొక్క కార్యం కూడా పూర్తి అయినది. ఏ జ్ఞానం అయితే ఇవ్వాలో ఆ మొత్తం జ్ఞానాన్ని ఇచ్చేశారు. ఇప్పుడు అర్థం చేయించడం కొరకు పరమాత్మ వద్ద ఏమీ మిగలలేదు. అయితే ఇప్పుడు సమయం ఉంది. శాంతి సమయంలో చదువు అనేది మంచిగా ఉంటుంది. ఎప్పుడైతే జీవితంలో వృత్తి వ్యాపారాల్లో ఉండిపోతారో, వివాహాలు అవి జరిగాయి అంటే చదువులు అనేది అవదు. ఇది కూడా పరమాత్మ తండ్రి అనే వారు చదివిస్తున్నారు. తమ తమ చదువులు అనేది పూర్తి చేసుకోవాలి. అనేక జన్మల యొక్క సుఖశాంతి వారసత్వం అనేది తొందరగా తీసేసుకోవాలి. మంచిది. ఓం శాంతి.